ईश्वरः गुरुस्साक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः। ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। श्रीं श्रीं कैलह्रीं हसकलह्रीं सकलह्रीं श्रीं श्यामकमलनयना दत्तात्रेयाय शरणम् मम द्रा।
మీ మనసులో ఉండేటటువంటి అనేక ప్రశ్నలకి నేను ఊహించి ముందే చెప్తాను నేను, కానీ తమాషా ఏంటి అంటే నేను చెప్పింది మీరు వినరు. ఏంటో మరి, 20 ఏళ్ల బట్టి జరుగుతున్న కథంగా అదే. ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. పరివ్రాజక శిబిరము అనేటటువంటిది సప్తఋషి ఆశ్రమంలో జరిగేటటువంటి కార్యక్రమాలలో ఒకటి. అది అర్థం చేసుకోండి, మళ్లీ మళ్లీ దాన్ని నెమరేసుకోండి ఏం చెప్తున్నాను. పరివ్రాజక శిబిరము మాత్రమే సప్తఋషి ఆశ్రమంలో ఉండదు. పరివ్రాజక శిబిరము ఒక శిబిరము. ఆ శిబిరములో పాలు పంచుకునేటటువంటి వాళ్ళకి కొన్ని నియమాలుంటాయి. కాలేజీలో కామర్స్ చదువుతున్న వాడు కెమిస్ట్రీ ప్రాక్టికల్ హాల్కి రావక్కర్లే, కానీ కాలేజీకి రావాలి. కంప్యూటర్ నేర్చుకుంటున్నటువంటి వాడు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్కి రావక్కర్లే, కానీ కాలేజీకి రావాలి. అలాగా సప్తఋషి ఆశ్రమములో జరిగే అనేక కార్యక్రమాలు రోజు జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమాలు వేరు. పరివ్రాజక శిబిరము యొక్క కాలములో జరిగేటటువంటి కార్యక్రమాలు వేరు. ఇది అర్థమైందా? అందరికి అర్థమైందా చెప్తుంది ఏంటో. అంచేత రెండు రకాల కార్యక్రమాలు మీరు రూపొందించాలి. సప్తఋషి ఆశ్రమంలో జరిగేటటువంటి కార్యక్రమాలలో ఆధ్యాత్మిక విద్యను ఒక వైజ్ఞానిక దృష్టికోణంతో ప్రపంచానికి అందించాలి. ఇది మళ్లీ డిస్కస్ చేసుకుని దాని ఫీడ్బ్యాక్ నాకు రావాలి, మీరేం చేయదలుచుకున్నారో దానికని. నేను ఇప్పుడు పరివ్రాజక శిబిరం గురించి మాట్లాడుట లేదు. ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నాను? సప్తఋషి ఆశ్రమములో జరగవలసినటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాను. అర్థమైందా? పరివ్రాజకుల గురించి మాట్లాడటం లేదు నేను. సప్తఋషి ఆశ్రమం ఏం చేయాలి? ఆధ్యాత్మికతను వైజ్ఞానిక దృష్టికోణంతో చూడటం నేర్పాలి. ఆధ్యాత్మికతను విజ్ఞానముగా మార్చటం లేదు. స్పిరిచువలిజం ఈజ్ నాట్ ఏ సైన్స్. మూడు స్థితులు ఉంటాయి. పంచేంద్రియాలతో మనం పొందేటటువంటి జ్ఞానాన్ని సైన్స్ అంటాం. పరిపూర్ణమైనటువంటి భౌతికత, అదే నేర్చుకుంటున్నాం మనం. ఎందులో? సప్తఋషి ఆశ్రమముల్లో అది నేర్చుకుంటాం, పరివ్రాజక శిబిరంలో కాదు. అర్థమవుతుంది కదా? అంచేత సప్తఋషి ఆశ్రమం యొక్క ఉనికి దేని కొరకు? పంచేంద్రియాల ద్వారా పొందేటటువంటి జ్ఞానము రూపములో ఆధ్యాత్మికతను మీరు చెప్పాలి. నీకు నమ్మకం ఉంటే వస్తుంది, సాధన చేసుకుంటే వస్తుంది, పూర్వజన్మ సుకృత ఉంటే వస్తుంది అనే మాటలు ఇక్కడ పనికిరావు. అది వైజ్ఞానిక దృష్టికోణం. అంటే చేస్తే వస్తుంది, వాడు వాడికి పూర్వజన్మ సుకృత ఉందో లేదో మాకు అనవసరం. స్విచ్ వేస్తే కరెంట్ వస్తుంది, కరెంట్ వస్తే లైట్ వెలుగుతుంది. ఒకవేళ స్విచ్ వేస్తే లైట్ వెలగకపోతే అర్థం కరెంటు లేదని, పూర్వజన్మ సుకృతం లేదని కాదు. పూర్వజన్మ సుకృతం దానికి సంబంధం లేదు. అక్కడ మీ బద్ధగా ఉంది. అక్కడ కరెంటు ఉందో లేదో చూసుకోలేకపోతున్నారు. ఒకవేళ లేకపోతే కరెంటుకి కావలసినటువంటి ఆల్టర్నేటివ్స్ మీరు చూసుకోవచ్చు. గవర్నమెంట్ కరెంట్ ఇవ్వకపోతే బ్యాటరీలు పెట్టుకోవచ్చు మీరు. అర్థమైనా చెప్పింది ఏంటో, ఆ దృష్టితో ఆధ్యాత్మికతను మీరు ప్రపంచానికి అందజేయాలి. అది ఫస్ట్ హెడ్డింగ్. వేరే నోట్బుక్ పెట్టుకోండి దానికి, లేకపోతే నోట్బుక్ లో 10 పేజీలు పెట్టుకోండి. సప్తఋషి ఆశ్రమములో జరగవలసిన కార్యక్రమాలలో మొదటి కార్యక్రమం ఇది. వైజ్ఞానిక దృష్టికోణముతో ఆధ్యాత్మికతను చూపించుట. కానీ ఆధ్యాత్మికత విజ్ఞానము కాదు, మీకు చాలా స్పష్టంగా ఉండాలి ఇది. మీకు చాలా స్పష్టంగా ఉండాలి ఇది. ఇంచేత ఇంద్రియాతీతమైనటువంటి అనుభవం అది, ఇంద్రియాతీతమైనటువంటి జ్ఞానం అది. పంచేంద్రియాల ద్వారా మీరు దాన్ని డైల్యూట్ చేస్తారు. మీరు డైల్యూట్ చేయొచ్చు, మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చరా, కానీ రుచి ఉంటుందిగా, మజ్జిగ తిన్నామని తృప్తి ఉంటుంది కదా, పెరుగు ఉండకపోయినా. అలాగా వైజ్ఞానిక దృష్టితో ఆధ్యాత్మికతను చూపించుట, మీరు చూపించాలి. అది మొదటి కార్యక్రమాలు. కానీ మనసులో ఏం గుర్తుంచుకోవాలి? విజ్ఞానము తర్వాత దర్శనము, దర్శనము తర్వాత ధర్మము అనేటటువంటి స్థితులు ఉన్నాయి. దాన్ని సీక్రెట్ డాక్ట్రిన్ లో సైన్స్, ఫిలాసఫీ అండ్ రిలీజియన్ అని చెప్పింది బ్లావిట్స్ కి. ఈ కార్యక్రమాలు మీరు ఇక్కడ ఎలా జరుగుతున్నాయో గమనించుకోవాలి. అనేక కార్యక్రమాలు నేను ఇచ్చాను, కార్యక్రమాల లిస్టే నాకు గుర్తులేదు. గత 20 సంవత్సరాలుగా నేను చేసింది అదే. వైజ్ఞానిక దృష్టికోణంతో ఆధ్యాత్మికతను ప్రపంచానికి చూపించడానికి ప్రయత్నం చేశాను. అది మీరు కొనసాగించాలి, అక్కడితో ఆగదు అది. రెండవది ఏం చేయాలి మీరు? సింబల్స్, సంకేతాలు. ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒకనొక విశిష్ట చేతనత్వమునకి సంకేతము అని మీరు దర్శించాలి. ఇది విజ్ఞానం నేను మాట్లాడటలేను, నేను దర్శనం గురించి మాట్లాడుతుంది. ఏం దర్శించాలి మీరు? ఏది మీకు కనిపించినా అది జీవము ఉన్నటువంటి ప్రాణి అయినా, జీవము లేనటువంటి ప్రాణి అయినా, అది ఒక చేతనత్వానికి గుర్తు. అది సింబల్. అది సింబల్స్ రెండు రకాలుగా ఉంటాయి. సింబల్స్ అంటే మీకు గుర్తవుతుంది చిహ్నములు, గుర్తులు, రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని మీరు వ్యక్తిగతంగా ఏర్పరచుకున్నటువంటి సంకేతాలు, కొన్ని మానవ సమాజము ఎంచుకున్నటువంటి సంకేతాలు, కొన్ని ప్రకృతి ఎంచుకున్నటువంటి సంకేతాలు. మూడు రకాలైనటువంటి సంకేతాలు ఉన్నాయి. స్నేహితుల మధ్య వ్యక్తిగతమైనటువంటి సంకేతాలు చాలా తమాషాగా ఉంటూ ఉంటాయి. మీకందరికీ అది అనుభవమే కదా, కోడ్ వర్డ్స్ ఏవో పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ మాట అంటే అది ఆ మాటకి సంబంధం లేనటువంటి ఏదో సంఘటన వాళ్ళు గుర్తు చేసుకుంటారు. అర్థమైనా కదా చెప్పింది? ఉదాహరణ ఇవ్వక్కర్లేదు కదా. మనం ఏర్పరచుకున్నటువంటి సంకేతం అంటే ఆ ఇద్దరు వ్యక్తులకో, ముగ్గురు వ్యక్తులకో, 5-6 తప్ప మిగతా వాళ్ళకి దాని గురించి ఏమీ తెలియదు. ఇదంతా కాకుండా మానవ సమాజం ఏర్పరచుకున్నటువంటి సంకేతాలు లిపి తెలుగులో ఈ విధంగా రాస్తే దీన్ని ఇలా పలకాలి, దీని అర్థం ఇది, సంకేతమే కాదు. లిపులన్నీ కూడా మానవ సముదాయము ఏర్పరచుకున్నటువంటి సంకేతాలు. ఈ మానవ సముదాయంలో రకరకాల సముదాయాలు ఉంటాయి. అదే ఇంగ్లీష్ భాష కెమిస్ట్రీ వాడు వాడతారు, అర్థాలు మారుతాయి. అదే భాష కంప్యూటర్ వాళ్ళు వాడతారు, అర్థాలు మారుతాయి. అదే భాష ఫిజిక్స్ వాళ్ళు వాడతారు, అర్థాలు మారుతాయి. ఎకనామిక్స్ వాళ్ళు వాడతారు, గుడ్స్ అంటారు వాళ్ళు. మనకి గుడ్స్ అంటే ఏంటి? వాళ్ళకి గుడ్స్ అంటే అంతంత సరిపోదు, వాళ్ళు ఎన్ని పేజీలు చెప్తారు. ఇది మానవ సమాజము ఏర్పరచుకున్నటువంటి సంకేతాలు. ఈ రెండు అర్థమే కదా మీకు. కొన్ని వ్యక్తిగతంగా మనం ఏర్పరచుకున్నటువంటి సంకేతాలు, కొన్ని మానవ సమాజము ఒక గ్రూప్, ఒక్కొక్క జాతి వాళ్ళు, వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతాయి. ఇప్పుడు ధర్మంలో కూడా ద్వైతము, విశిష్టాద్వైతము రకరకాల పేర్లతో మనం చెప్పుకుంటాం. ఒకరికొకరికి భాష అర్థం కాదు. ఎవరు గొప్ప ఎవరు చిన్న అనే మాట నేను మాట్లాడటలేదు, ఇది సంకేతాలే. అంటే ఏంటి, సంకేతాలు ఏర్పరచుకున్నప్పుడు దాని వెనకాతలు ఒక సిద్ధాంతం ఉండాలి. ఈ సంకేతానికి ఇది అర్థం, ఈ సంకేతానికి ఇది అర్థం, ఈ సంకేతానికి ఇది అర్థం అని చెప్పుకుంటున్నాం కదా, దాన్ని ఫిలాసఫీ అంటాం మనం. దర్శనము అంటే, దర్శనం అంటే ఏంటన్నమాట, సంకేతాల విద్య. కానీ ఇవి ఏ సంకేతాలు? మనిషి ఏర్పరచుకున్నటువంటి సంకేతాలు దర్శనము. ఇదంతా కాకుండా ప్రకృతి కొన్ని సంకేతాలు ఏర్పరచుకుంది. ప్రకృతి ఏర్పరచుకున్నటువంటి సంకేతము అపౌరుషేయములు. ప్రకృతి ఏర్పరచుకున్నటువంటి సంకేతములు అపౌరుషేయాలు అంటే మనిషి ఏర్పరచుకున్నవి కాదు, అవి మానవ సమాజమే ఏర్పరచుకున్నటువంటివి కాదు. ఎక్కడున్నాయి? ప్రకృతిలో ఉన్నాయి. నీకు అర్థమైనంత అర్థమవుతుంది. సైన్స్లో వాటిలో లెక్చరర్ చెప్పేటటువంటి సబ్జెక్టుకి, స్టూడెంట్ వింటున్నటువంటి సబ్జెక్టుకి తేడా వచ్చేస్తుంది. సబ్జెక్ట్ ఒకటే, యాటమ్ అని చెప్తాడు, 8వ క్లాస్లో ఒక అర్థం వస్తుంది, ఇంటర్మీడియట్లో ఒక అర్థం వస్తుంది, రీసెర్చ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఫండమెంటల్ పార్టికల్ రీసెర్చ్లోకి మీరు వెళ్ళిపోతే ఇంకో అర్థం వస్తుంది. కానీ యాటమ్ ఒకటే, సంకేతం ఒకటే. ఏ టి ఓ ఎం అనే అక్షరాలు కూర్పు ఒకటే కదా. అంచేత దర్శనములో మీ దృష్టి పట్టి అర్థాలు మారుతాయి. నాకు బాగా గుర్తు, 18 జూన్ 1971 సాయంత్రం 4:30 ఆ ప్రాంతంలో 500,000 మందిని విశాలమైనటువంటి మైదానంలో నుంచునున్నాం మేము, మథుర బృందావన్ రోడ్ మీద గురువు గారి కోసం వెయిట్ చేస్తున్నాం గాయత్రి మంత్ర దీక్ష తీసుకోవటానికి. 500,000 మందిలో కలిసి తీసుకున్న దీక్ష నేను. నన్ను అక్కడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, గురుదేవులతో పరిచయం, గురుదేవుల యొక్క స్థాయిని తెలియజేసినటువంటి వ్యక్తి రాలేదు. వస్తాను అన్నాడు, రాలేదు. నెక్స్ట్ డే రిటర్న్ అయిపోవటానికి 3 రోజులు అయిపోయింది. వెనక్కి తిరిగి రావటానికి మథురా టు మొగల్సరాయ్ టికెట్ కొనడానికి వెళ్ళాను నేను. ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. నువ్వు వెళ్ళొచ్చావా క్యాంప్కి అన్నాడు. వెళ్ళొచ్చాను అన్నాడు. ఓ మోటీ కైసి హే అన్నాడు. మాతాజీ గురించి అడిగాడు. దృష్టి మారింది. అంతవరకు గురువు అనుకుంటున్నటువంటి, గురువు పత్ని అనుకుంటున్నటువంటి ఆవిడ్ని చాలా చులకన భావంతో చూసి, నువ్వు నాతో వైపు వచ్చేసి మనం తాంత్రిక ప్రయోగం చేద్దాం, గురువుగానే లేపేద్దాం అన్నాడు. లేపేసుకుని ఆయన అన్నాను. కానీ అసలు గురువు గారు అంత గొప్పవాడు అని చెప్పింది ఎవరు? దర్శనంలో ఏదైనా జరగచ్చు. మీ దర్శనాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లోకే మీ దర్శనాలు వేరువేరుగా ఉంటాయనేది అర్థం చేసుకోండి. దర్శనాలు మారుతాయి. దర్శనము మీ వ్యక్తిగత దృష్టికోణంతో మారిపోతూ ఉంటుంది. అదే సంకేతము. ఆ సంకేతాన్ని చూసినప్పుడు ఏదైనా మంచి విషయాలు మీకు గుర్తు వస్తే ఆ సంకేతాన్ని చూడగానే మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అదే సంకేతము మీకు ఏదైనా ఒక దుర్వార్తను కానీ ఒక చెడును కానీ గుర్తు చేసింది అనుకోండి, ఆ సంకేతం రాగానే మీకేం గుర్తొస్తుంది? అదేదో గుర్తొస్తుంది. ఇంతకీ ఆ పదార్థంలో ఏమైనా ఉందా? ఉదాహరణకి నేను ఎంఎస్సీ రీసెర్చ్ చేస్తున్నప్పుడు టెలిగ్రామ్ వచ్చింది. ఇప్పటికీ టెలిగ్రామ్ అనే మాట వింటే నాకు అదురు. టెలిగ్రామ్లో ఏం లేదు కదా, టెలిగ్రామ్లో ఎందుకు రావటం లేదు. కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి టెలిగ్రామ్ నాకు కొంచెం భయంకరమైనటువంటి సందేశాన్ని తెచ్చింది, నాకు నచ్చలేదని. ఇప్పటికీ అదురు తగ్గలే, ఎంత రీసెర్చ్ చేసి ఎంత మీకు చెప్తున్నా అంతా దృష్టికోణే అని. అంటే ఏమవుతుంది అక్కడ, దర్శనం, దర్శనం అర్థమవుతుంది కదా. అంటే దర్శనము మన లక్ష్యము కాదు, దర్శనము లోటు ఉన్నదే. మీరు ఎంత గొప్పదాన్ని చూసినా మీరు చూసింది చెప్తారు, చూడండి చాలా ఉంటుంది. అందుకే దాన్ని సంకేతం అంటాం, సింబల్ అంటాం. సింబల్ అంటే ఏంటి, అదేం కాదు, అది దాన్ని ఆధారంగా చేసుకుని మీరు చూసిన దాన్ని మీరు జ్ఞప్తి తెచ్చుకుంటారు. ఎంత అవుతుంది కదా, సంకేతం అంటే ఏంటో, సింబల్ అంటే ఏంటో. ఇప్పుడున్నటువంటి సింబల్స్ అన్ని కూడా ఏంటి, మానవ నిర్మితాలు, మానవ సమాజ నిర్మితాలు. ఈ అక్షరాలు అవి ఇవి మనం అందరం కలిసి తెలుగు వాళ్ళము, కా ఇలా రాయాలి, ఊ ఇలా రాయాలి, అక్షరాలు ఇలా రాయాలి, ఇలా రాసి ఇలా గీత పెడితే ఇలా పలకాలి అని అనుకున్నాం మనం. సంపూర్ణానంద గారని యూపీ చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్, ఆయన లిపి మార్చడానికి ట్రై చేశాడు, హిందీది చాలా ట్రై చేశాడు. ఆయన ఉన్న 3-4 ఏళ్లలో పుస్తకాలన్నీ మార్చేసి ఆ లిపి మార్చాడు, కుదరలేదు. కానీ మార్చవచ్చు కదా, మీకు చెప్పిన భావం అర్థమవుతుంది కదా. ట్రై చేశాడు, పుస్తకాలు వచ్చి గుర్తించాడు. మేమందరం నేర్చుకున్నాం, నాకు బాగా గుర్తు అప్పుడు, నేను 9వ క్లాస్ 10వ క్లాస్ చదువుతూ ఉంటే ఈకారాలు అవి చిన్న హిందీలో హ్రస్వ ఈకారాలు ఎడమ వైపు గీత పెట్టి పెడతాం, దీర్ఘ ఈకారాలు రాయాలంటే అలా రాయకూడదు అన్నాడు ఆయన. రెండు కుడివైపు రాయాలి, హ్రస్వం అంటే చిన్న గీత అన్నాడు. తల ప్రాణం తొక్కొచ్చేది దిద్దే వాళ్ళకి మాకు కూడా, అదో విచిత్రమైన అనుభూతి. కానీ ఇది సంకేతం, దాని గురించి చెప్తున్నాను. మీరు మార్చేసుకోవచ్చు లిపిని దాన్ని, కానీ అక్కడ లిపిని మార్చటంలో భాష మారలేదు, భావం మారలేదు, సంకేతాలు మారే. అర్థమవుతుంది కదా. అంచేత పౌరుషేయమైనటువంటిది ఏమవుతుంది, మానవ నిర్మితమైనది ఏమవచ్చు, ఖచ్చితంగా మార్పుకి లోను కావచ్చు, లేకపోతే మార్పుకి లోను చెయ్యవచ్చు. మనం అందరం అనుకుంటే మార్చేసుకోవచ్చు. ఇంచేత అది మనం తయారు చేసుకున్నాం గనక. ఇవాళ నుంచి మనిషిని మనిషిని అనో, దెయ్యం అంటాం, దేవతల్ని దేవతలు అనం, మానవులు అంటామని మనం నిర్ణయానికి వచ్చాం అనుకోండి, మనం రాసేసాం. ఏమని రాసేసాం, దెయ్యము మానవుణ్ణి చూసింది అని. అంటే అక్కడ ఉద్దేశం ఏంటి, మన ఉద్దేశం మనిషి, మనకు అర్థమైపోతుందిగా, బయట వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. పౌరుషేయాలలో ఈ ప్రమాదం ఉంది. ఏముంది పౌరుషేయాలలో ప్రమాదము, మీరు మార్చేయవచ్చు. మారిస్తే రేపు ఈ మార్పు చేసుకున్నటువంటి వ్యక్తులు అక్కడ లేకపోతే పెద్ద గందరగోళం జరిగిపోతుంది. కానీ ప్రకృతి ఏర్పరచుకున్నటువంటి సంకేతాలలో ఆ ప్రమాదం జరగదు, అపౌరుషేయాలు. అందువల్ల వేదాలని మార్చలేము, ఇంపాసిబుల్. వేదాలను మీరు మార్చలేరు. ఆ మార్చలేనటువంటి సంకేతాలను ధర్మము అంటాం మనం. ఇక మూడు, మొదటిది ఏం చెప్పాను నేను, విజ్ఞానము. విజ్ఞానం అంటే ఏంటి అర్థం, పంచేంద్రియాల అనుభూతితో మాత్రమే వచ్చేటటువంటి అనుభూతులు. పంచేంద్రియాలకి లోను కానటువంటి అనుభూతులు విజ్ఞానం ఒప్పుకోదు. కానీ ఆ విజ్ఞానం వేస్తే ఎవడో ప్రేమిస్తాడు, వాడు చూపించమనండి ప్రేమని, ఎవడి మీద వాడికి జాలేస్తుంది వేస్తుంది కదా. ఈ పదాలు ఉన్నాయి కదా, ఈ పదాల అనుభూతి అందరికీ ఉంది కదా. కానీ ఆఖరికి ప్రేమ అంటే ఏమిటో మీరు చెప్పండి. తీపి చెప్పు, తీపి అంటే ఏంటో, అనుభూతి మాత్రమే అది. ఆ అనుభూతి వచ్చిన వాడికి ఇది తీపి అని చెప్పగలం మనం. తీపి రుచి చూడని వాడికి మీరు యార్చి గీ పెట్టుకోండి, తపస్సును చేసేయండి, మీరు చచ్చిన వాడికి తీపి అంటే ఏమిటో చెప్పలేరు. సంభవం, మీరు చెప్పలేరు. ఏం చేయగలరు, తీపి లాంటి అనుభూతులు ఏవైనా వాడు చూసి ఉన్నాడేమో అని మీరు అడిగి. కానీ కండిషన్ ఏంటి, మళ్ళా ఆ అనుభూతులు మీకు తెలిసి ఉండాలి. అంతే కదా. ఆ అనుభూతులు మీకు తెలియలేకపోతే ఇది ఇలా ఉంటుందా అని కూడా మీరు చెప్పలేరు. మీరు అంచేత వేర్ సైన్స్ ఎండ్స్ రిలిజియన్ స్టార్ట్స్ అంటాడు ఐన్స్టీన్. విజ్ఞానం ఎక్కడ అంతం అవుతుందో ధర్మం అక్కడి నుంచి మొదలవుతుంది. అంచేత సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి అనేటటువంటి మూర్ఖులకి మనం చెప్పగలగాలి. సైంటిఫిక్ ప్రూఫ్ లేనటువంటివి చాలా మన ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా భావాలు. కానీ సైన్సే కావాలి, భావాలు అక్కలలేదు అనేటటువంటి ఒక సమాజం ఉందనుకోండి, ఊహించండి ఆ సమాజాన్ని. దయ లేదు, కరుణ లేదు, ప్రేమ లేదు, ఎందుకు లేవు చూడలేము. అవి ఆ సమాజం ఎలా ఉంటుంది, మానవ సమాజం ఎలా ఉంటుందన్న మీ ఉద్దేశం అది ఊహించుకోండి. అంచేత వైజ్ఞానిక దృష్టికోణమే కరెక్ట్ అనేటటువంటి వాళ్ళకి వాళ్ళ మూర్ఖత్వాన్ని తెలియజేసేటటువంటి సాహసం మీలో ఉండాలి. మీరు చెప్పగలగాలి అది మీరు మూర్ఖులు. సైన్స్ ఎంత ముందు అంజ వేసినా ఐదు ఇంద్రియాల జ్ఞానంతోనే వేస్తుంది కనుక అంతే. మీ పరిధిని దాటి మా జోలికి రావటానికి మీరు ప్రయత్నం చేయవద్దు అని చెప్పగలగాలి మీరు. వాడు వింటాడా విండా దాని గురించి మనకు అనవసరం. మనకు అర్థమైందా లేదా మన దృష్టికోణములో మనము నేర్చుకున్నటువంటి విషయ అవగాహనలో విజ్ఞానానికి చాలా స్వల్పమైనటువంటి స్థానం ఉంటుంది. ఇంచేత మనం అనుభూతుల గురించి మాట్లాడుకుంటున్నాం, కడుపు నిండిపోయింది సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలవాలని, నిద్ర సరిపోలేదు, అదేంటి నువ్వు పడుకున్నావు కదా, అంతెందుకు, మా చెల్లెలకి మందు వేస్తున్నప్పుడు వేడి చేసింది అనేది మందు. సైంటిఫిక్ డాక్టర్ సత్పూర్ వేడి చేయటం ఏంటంటారు, కానీ వాడికి వేడి చేస్తున్నారు, వచ్చిన పెద్ద కూడా అది భావం అర్థమవుతుంది కదా. అంచేత సైన్స్ యొక్క పరిధి దాటి దర్శనంలోకి వెళ్తాం మనం. దర్శనం ఏంటంటే సమానమైన దర్శనం, వేడి చేసింది, ప్రేమగా ఉంది, కోపంగా ఉంది, జాలీగా ఉంది, ఇవంతా ఏంటి భావాలు. ఈ భావాలలో మళ్ళా తేడాలు ఉంటాయి. గురువుగారిని నేను చూస్తే వచ్చేటటువంటి భావము, ఇంకోళ్ళు చూసేటటువంటి భావము చాలా తేడా ఉంటుంది. అందరికీ ఆయన గురువే, గురు దృష్టితోనే చూస్తారు. కానీ ఖచ్చితంగా నేను ఏ భావంతో ఆయన్ని చూస్తున్నానో ఆ భావన మీకు రాదు, అసంభవం అది. అంతకంటే చాలా గొప్పగా మీరు చూడొచ్చు, అంతకంటే చాలా తేలిగ్గా ఆయన్ని చూడొచ్చు. అంచేత భావాలు ఏమవుతాయి, వ్యక్తి వ్యక్తికి మారుతాయి. అంచేత దర్శనము వ్యక్తి వ్యక్తికి మారే ప్రమాదం ఉంది. దృష్టికోణము, దర్శనము అంటే దృష్టికోణము. ఫలానా పరిస్థితులు నువ్వు ఎలా చూస్తావు అది పంచేంద్రియాల మీద ఆధారపడి లేదు, అది ఇంకో శాస్త్రం మీద ఆధారపడి ఉంది. ఆ శాస్త్రాన్ని మనం భావ విజ్ఞానము అని నేర్చుకోబోతున్నాం. భావ విజ్ఞానము మొత్తము ఆధ్యాత్మికత భావ విజ్ఞానంతో స్టార్ట్ అవుతుంది. యద్భావం తద్భవతి అనేటటువంటి సూత్రంతో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఐదు ఇంద్రియాలు వాటికి సంబంధం ఏం లేదు, అక్కడ సైన్స్తో సంబంధం లేదు, విజ్ఞానంతో సంబంధం లేదు, అక్కడ భావాలతో సంబంధం ఉంది. భావ జగత్, ఈ భావ జగత్ అంతా కూడా దర్శనము, యోగ దర్శనమని. పతంజలి యోగ శాస్త్రము కాదు అది, పతంజలి యోగ దర్శనము. అలాగే షడ్దర్శనాలు ఉన్నాయి, వాటి గురించి మనం మెల్లిమెల్లిగా చదువుకుందాం. కానీ ఇది కూడా పరివ్రాజకులకి సంబంధించింది కాదు, కాదు అని గుర్తుంచుకోండి. పరివ్రాజకుల గురించి నేను చెప్పటంలే, సప్తఋషి ఆశ్రమంలో జరిగేటటువంటి కార్యక్రమాలు చెప్తున్నాను నేను. ఇంకా భవిష్యత్తులో ఈ దృష్టికోణంతో జరుగుతాయి. ఇక్కడ ఒక యూనివర్సిటీ లెవెల్లో పూర్వకాలము ఒక మహర్షి యొక్క గురుకులంలో, మహర్షి యొక్క గురుకులంలో మీ ఉద్దేశం ఏంటి, ఇంత స్వాహా స్వాహా అనేసి భోజనం చేసేసి నిద్రపోవటమా, అంతగాడికి ఋషిందుకోడు. భావ జగత్తులోకి వెళ్లేటటువంటి విజ్ఞానము, దర్శన శాస్త్రము. కానీ మనకి నచ్చినా నచ్చకపోయినా విశ్వవిద్యాలయాలలో చిట్ట చివరి ఇచ్చేటటువంటి డిగ్రీ ఫిలాసఫీ డిగ్రీయే, పిహెచ్డి, డాక్టర్ ఇన్ ఫిలాసఫీ. డాక్టర్ ఆఫ్ సైన్స్ కాదు వాడు, ఒకప్పుడు ఉండేది డిఎస్సి, తీసేశారు అది. పిహెచ్డి వాడు ఏం చేసిన, ఇంగ్లీష్లో వాడు పిహెచ్డి చేయొచ్చు, సైన్స్ లో పిహెచ్డి చేయొచ్చు, ఇంజనీరింగ్ లో చేయొచ్చు, వాడి ఇష్టం, వాడు ఏ భాషలో అయినా చేయనివ్వండి, ఏ పరిధిలో అయినా చేయనివ్వండి, వాడికి ఇవ్వబడేటటువంటి డిగ్రీ ఏంటి? డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, దర్శన శాస్త్రము, భావ జగత్. సంచేత సైన్స్ అంటే ఏమైంది? దృశ్యమాన జగత్. నేనేం కోరుకుంటున్నాను ఇక్కడ సప్త ఋషి ఆశ్రమములో ధర్మాన్ని మీరు విజ్ఞాన శాస్త్ర దృష్టితో చూపించండి. ధర్మాన్ని విజ్ఞానముగా మీరు మార్చలేరు, అసంభవము. సైంటిఫిక్ రిలిజియన్ అనేటటువంటి మాట గురుదేవులు వాడినటువంటి ఉద్దేశం వేరు, మనము మూర్ఖంగా అర్థం చేసుకునేటటువంటి ఉద్దేశం వేరు. ఇంపాసిబుల్, సైంటిఫిక్ రిలిజియన్ ఉండదు. కానీ రిలిజియన్ ని సైంటిఫిక్ గా కూడా చూడవచ్చు. అర్థమైంది కదా? రిలిజియన్ ని, గాయత్రి మంత్రాన్ని నేను ఒక దృష్టితో చూస్తాను, తల్లిగా చూడవచ్చు, మీరు దేవతగా చూడవచ్చు, ఇంకో రూపంలో చూడవచ్చు. గాయత్రి మాత ఒకటే, కానీ ఆవిడని చూసేటటువంటి దృష్టి మారవచ్చు కదా. 9 రకాల దృష్టిలతో చూడవచ్చు అని చెప్తుంది ఫిలాసఫీ. దాన్నే నవధా భక్తి అన్నాం మనం. ఏంటా 9 భక్తులు? ఇవి 9 ఫిలాసఫీలు. 9 రకాలుగా చూడవచ్చు మీరు. కానీ ఈ 9 రకాలుగా మీరు చూడగలిగినటువంటి విజ్ఞానం అంతా కూడా, 9 రకాలుగా చూడగలిగేటువంటి భావం అంతా కూడా, రెండింటికి తేడా అర్థం చేసుకోండి. ఆ మాటలు వాడేటప్పుడు మీకు సప్తఋషి ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి తేడా తెలియాలి. మీరు దీన్ని డిస్కస్ చేసుకోండి, మాట్లాడుకోండి. మీరు చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. అంచేత రేపటి నుంచి దీని మీద క్వశ్చనర్స్ పెట్టి ఆ క్వశ్చనర్ ఆన్సర్ చేసి కరెక్ట్ గా చేసిన వాళ్ళని క్లాస్కి రానిస్తా. ఇంకో దారి లేదు మరి మిమ్మల్ని నేర్పించడానికి. నేను చేయగలిగేది ఉంది, నేను చెప్తున్నది మీకేం అర్థం కాదనే. ఇంచేత గాయత్రిని కరెక్ట్ గా దర్శించినటువంటి 2 వ్యక్తులు ప్రపంచాన్ని ఊపిపారేశారు, దయానంద సరస్వతి, శ్రీరామ శర్మ ఆచార్య. అదే గాయత్రి మనం చేస్తున్నాం, దర్శనం లేదు. అది తేడా, తేడా అది. కానీ ఆయన ఒకలా గూపాడు, ఈయన ఇంకోలా గూపుతాడు, మీరు ఇంకోలా గూపచ్చు, ఖచ్చితంగా మీరు ఇంకోలా గూపుతారు. ఇంకేత ఇది దర్శనము కనుక. గాయత్రి మాతని దర్శించారా లేదా అని కదా అడుగుతాం. నన్ను చాలా మంది అడిగారు గాయత్రి మాతను మీరు దర్శించారా అని. నాకు అర్థం కాలే ఏం చెప్పాలో. ఎందుకంటే వాడు ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడో ఆ ఉద్దేశంలో నేను దర్శించలేను. నేను ఎలా దర్శించానో అది వాడికి చెప్పలేను. అందుకే బుద్ధుడి దగ్గరికి కొన్ని ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వను అనేవాడు. ఎందుకంటే ఆ ప్రశ్నలకు జవాబు ఇస్తే చాలా ప్రమాదం. ఇప్పుడు గురుదేవులు చాలాసార్లు చెప్తారు నేను గాయత్రి మంత్రాన్ని దర్శించానని. మీరు దర్శిస్తున్నారుగా గాయత్రి మంత్రాన్ని, కమండలం ఉంటుందట చేతిలో. ఏ చేతిలో ఉంటుంది? 20 బట్టి చూస్తున్నారు. కంప్యూటర్ కో లాక్ కడితే అని అడగాలి నేను. కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారా కదా. మరి గురుదేవులు గాయత్రిని దర్శిస్తే ఆయన దర్శించేగా బొమ్మ వేశారు. మీ దర్శనము వైజ్ఞానికమైనటువంటి దర్శనము, పంచేంద్రియాలతో దర్శిస్తున్నారు మీరు కదా. అందరూ దర్శించవచ్చు వైజ్ఞానికంగా, అందరికీ అదే గాయత్రీదేవిని చూపించవచ్చు. అందరికీ అదే గాయత్రీదేవి కనిపిస్తే అది భావమయ జగత్తులో ఉన్నటువంటి గాయత్రి కాదు, వైజ్ఞానిక జగత్తులో ఉన్నటువంటి గాయత్రి. అది ఎందుకో పనికిరాదు, అది అర్థం చేసుకోండి. ఇంకేత అందరికీ ఒకేలాగే కనిపించటం ఓకే, కానీ అందరికీ ఒకేలాగే కనిపించేది చేతనత్వం ఉండదు. అందులో చేతనత్వం వచ్చేసరికల్లా రూపం మారుతుంది, భావం మారుతుంది. అదే మనిషి 3 బాగుండకపోతే ఒకలా కనిపిస్తాడు, 3 బాగుంటే ఒకలా కనిపిస్తాడు. మనుషుల్ని మనం చూడడం, మీరు అనుకుంటున్నారు మీరు మనుషుల్ని చూస్తున్నారని. నేను చాలాసార్లు గ్యారంటీ ఇస్తాను, మీరు ఏ డ్రెస్ వేసుకున్నారో మీరే చెప్పలేరు. చాలాసార్లు వేసేసుకుంటాం, తొడిగేసుకుంటూ ఉంటాం. అక్కడ మనం మనుషుల్ని చూడడం, మనం భావాల్ని చూస్తాం. కానీ మేమే అనుకుంటున్నాం మనుషుల్ని చూస్తున్నామని. మనుషుల్ని మీరు చూడరు. మీరు ఈసారి జాగ్రత్తగా ఆలోచించండి, మీరు మనుషుల్ని దర్శిస్తారు. మనుషుల్ని చూడటము వైజ్ఞానికత, దర్శించటము ఫిలాసఫీ. తేడా అర్థమైందా? వైజ్ఞానానికి దర్శనానికి మీకు తేడా అర్థం అవ్వాలి. ఇది పరివ్రాజకులకి కాదు నేను చెప్తున్నది, సప్తఋషి ఆశ్రమ వాసులకి, లేకపోతే సప్తఋషి ఆశ్రమంలో వచ్చే వాళ్ళకి ఈ తేడా చెప్పేటటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అన్ని ఆశ్రమాల్లాగా ఈ ఆశ్రమంలో వచ్చి దండం పెట్టుకుపోతా ఉంటే ఎందుకు ఈ ఆశ్రమం? కానీ మొదట ఏం నేర్పుతున్నాం మనం? వైజ్ఞానిక దృష్టికోణముతో ధర్మాన్ని చూపిస్తాం. ధర్మాన్ని చూపించిన తర్వాత ఏం చెప్తాం? మానవ జాతికి కొన్ని భావాలు ఉంటాయి. పెన్ను ఉంది. ఒకసారి మా స్నేహితుడు ఒకతను చాలా మంచివాడు, అతడికి ఎవరో పెన్ను ఇచ్చారు. ఆ పెన్ను వాళ్ళ గుర్తుగా అతను పెట్టుకుని ఉన్నాడు. సాధారణంగా నాకు అతనికి ఎంత ఎక్కువ స్నేహం అంటే అన్ని విషయాలు తీసేసుకుంటూ ఉంటాం, అడగాల్సిన పని లేదు, ఏది లేదు. ఆ రోజు ఆ పెన్ను తీసుకుని నేను వెళ్ళాను. నేను రూపాయి పావుల పెన్ను, చాలా చీప్ పెన్ను, యూనివర్సిటీ గడిపాను. ఇక్కడ గందరగోళం జరిగిపోయింది. ఇల్లంతా పీకి పందిరేశాడు. పెన్నేది పెన్నేది పెన్నేది. నేను వచ్చాను. రామకృష్ణ పెన్ను చూసావా? నాకు తెలియదు ఇంత సీరియస్గా ఉన్నాడని. తెలియదన్నా. అప్పుడు వాడు అతని భార్య చెప్పింది, నవ్వుతాలు కాదు, చాలా సీరియస్గా ఉంది, మధ్యాహ్నం నుంచి చస్తున్నాం మేము, ఆ పెన్ను ఏదో దొరకటం లేట. నేను చూడలేదన్నా. ఇంకా అంతే అసలు ఆ మనిషి ఏమైపోయాడు? ఇంకేముంది రామకృష్ణ, నా జీవితం అయిపోయింది అన్నాడు. రూపాయి పావుల పెన్ను. తర్వాత కారణం చెప్పాడు, ఆ పెన్ను వెనకాతలు ఉన్న కథ. ఆ కథలు మనకు అనవసరం, అలాంటివి మీ జీవితాల్లో కూడా ఉండి ఉండవచ్చు. అంటే ఏంటి, అక్కడ పెన్ను కాదు వాడు అక్కడ చూస్తున్నది. దేన్ని చూస్తున్నాడు? దీన్ని వైజ్ఞానిక దృష్టితో చూస్తే నువ్వు వస్తుంది మీకు, అంతేగా. వైజ్ఞానిక దృష్టితో చూస్తే నువ్వు వస్తుంది. ఈ రూపాయి పావుల పెన్ను కోసం ఇంత రాద్ధాంతం అని. కానీ భావ దృష్టితో చూస్తే వాడు కరెక్టే. ఫిలాసఫీ దర్శనం, అది దర్శనం అంటే ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మీరు ఫిలాసఫీలోకి వెళ్ళిపోకండి. బయట అనుకునే ఫిలాసఫీ వేరు, నేను చెప్తున్నటువంటి ఫిలాసఫీ వేరు. నేను చెప్తున్నటువంటి ఫిలాసఫీ మీ దర్శనం. ఇవి రెండు కూడా మానవ నిర్మితాలే. విజ్ఞానిక దృష్టికోణము, దర్శనాత్మక దృష్టికోణము కూడా నువ్వే నిర్మించుకుంటావు, మానవుడు నిర్మించుకున్నాడు. పౌరుషేయాలు ఇవి. ఇది కాకుండా ప్రకృతి నిర్మించినటువంటి సంకేతాలు కొన్ని ఉన్నాయి. మీరు ఈ పదాలు అర్థం చేసుకోండి. సంకేతము, వైజ్ఞానిక దృష్టి, భావము, దర్శనము, ఏ ఉద్దేశంతో నేను వాడుతున్నానో ఆ ఉద్దేశం మీరు రాయాలి హెడ్డింగ్ పెట్టి. సంకేతం అంటే ఏం చెప్పాను, వైజ్ఞానిక దృష్టి అంటే ఏం చెప్తున్నాను, ఫిలాసఫీ అంటే ఏం చెప్తున్నాను. ఎస్ఎల్ రాయక్కర్లే మీరు. ఈ నిర్వచనాలు మీకు గుర్తు ఉంచుకుని మీరు నిత్య జీవితంలో వైజ్ఞానిక దృష్టితో చూస్తున్నారా, దర్శిస్తున్నారా, సైన్స్ గా చూస్తున్నావా, లేకపోతే ఫిలాసఫీ భావమే జగత్తులో చూస్తున్నారా? ఇది అంతా కాకుండా మూడోది చెప్తున్నాను ఇప్పుడు నేను. సంకేతాల గురించి చెప్తో, సంకేతాన్ని వైజ్ఞానికంగా చూస్తున్నాం మనం, భావమే జగత్తులో చూస్తున్నాం. ఏ సంకేతాన్ని చూసినాం ఇప్పుడు? ఏ సంకేతాన్ని ఉదాహరణగా చేసుకున్నాం? మానవ శరీరాన్ని. మానవ శరీరాన్ని ఉపయోగించుకుని చెప్తున్నాం. మానవ శరీరాన్ని బాహ్య జగత్తులో చూస్తే వైజ్ఞానికంగా ఏమున్నాయి? ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, ఇంత నెత్తురుంది, గుండెల టప్ 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 అని కొట్టుకుంటోంది. ఇది అందరికీ చూపించగలరు మీరు. చూపించగలగటమే కాదు, ఇందులో కావలసినటువంటి మార్పు ఆ శాస్త్రాన్ని తెలుసుకున్నవాడు ప్రతి ఒక్కడూ చేయగలడు. ఇది వైజ్ఞానిక దృష్టి. అర్థమవుతున్న వైజ్ఞానిక దృష్టి అంటే ఏంటో, ఐదు ఇంద్రియాలను ఉపయోగించుకుని ప్రతి ఒక్కడూ చేయగలిగేటటువంటి దాన్ని వైజ్ఞానిక దృష్టి అంటాము. కానీ ప్రతి ఒక్కడూ చేయగలరా? బ్రెయిన్ సర్జరీ అందరూ చేయగలరా? ఒప్పేసుకుంటున్నాం. ఈ ఒప్పుకోవటం కూడా వైజ్ఞానికతే. నా యొక్క ఐదు ఇంద్రియాలు ఆ స్థితిలో లేవు అని చెప్తున్నానన్నమాట నేను. వైజ్ఞానిక దృష్టి అది కూడా. నేను బ్రెయిన్ సర్జరీ చేయలేను, ఇంచంటే నా చెయ్యి వణుకుతోంది. ఇందులో ఆధ్యాత్మికత లేదు, దర్శనము లేదు, ఏముంది? వైజ్ఞానికత ఉంది. అర్థమైన వైజ్ఞానికత అంటే ఏంటో, అంటే మన శరీరాన్ని మనం ఎలా చూస్తున్నాం? కొన్ని పనిముట్లుగా చూస్తున్నాం. చెయ్యి ఒక పనిముట్టు. ఇంద్రియాలు అంటాం కదా, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఇదేం దృష్టి? ఇది వైజ్ఞానిక దృష్టి. నా జ్ఞానేంద్రియము ఫ్రెంచ్ భాష రాదు, తెలుసుగా మీకు. ఫ్రెంచ్ మాట్లాడితే అర్థం కాదు. ఎవరు అలాగా? జ్ఞానేంద్రియాల గురించి మనకి తెలుసు, కర్మేంద్రియాల గురించి మనకు తెలుసు. తెలిసింది ఖచ్చితంగా ఇతరులకు కూడా తెలుస్తుంది. ఇతరులు మళ్ళా ఏదో దివ్య దృష్టి అక్కర్లే, వీడిది చేయలేడు, వీడిది చేయగలడు. ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందగలుగుతామో దాన్ని వైజ్ఞానిక దృష్టి అంటాం. ఏం చేయాలని చెప్పాను ఇక్కడ సప్తఋషి ఆశ్రమంలో, ధర్మాన్ని వైజ్ఞానిక దృష్టితో చూపించాలి. అది మీరు అండర్లైన్ చేసుకోండి. దాన్ని ఎలా అన్నది ఆలోచించండి మీరు. ఏంటి వైజ్ఞానిక దృష్టి అంటే, యజ్ఞం చేశాం, ఆయాసంగా ఉంది, ఆయాసం తగ్గింది అంటే ఆయాసం ఉన్నవాడు ఎవడైనా వస్తే వాడికి అది వేస్తే తగ్గాలి. వైజ్ఞానిక దృష్టి దేనికి? దేనికి వైజ్ఞానిక దృష్టి? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ యజ్ఞ ప్రక్రియకి వైజ్ఞానిక దృష్టి, అది అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. కానీ యజ్ఞ ప్రక్రియకి వైజ్ఞానిక దృష్టి ఇచ్చినప్పుడు ఆయాసంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆయాసం తగ్గుతుందా? తగ్గకపోవచ్చు. వైజ్ఞానిక డాక్టర్లు కూడా అంతే, వాళ్ళు మందు వేస్తే అందరికీ ఆయాసం తగ్గాలని రూల్ ఏం లేదుగా. వాళ్ళు ఇచ్చిన ఆ మందుతో ఆయాసం తగ్గకపోతే అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఆక్సిజన్ పెట్టడం, ఇంకోటేదో చేస్తాడు. కానీ ఏం చేస్తాడు? అది కూడా వైజ్ఞానికంగానే చేస్తాడు. వైజ్ఞానికంగా చేస్తాడంటే ఏంటి? వాడికి అలా చేశాను నేను, ఇలా జరిగింది, ఇది కూడా ఇలా చూశాం మేము. ఆ దృష్టి యజ్ఞ ప్రక్రియకి తీసుకురావాలి మనం. అందరికీ రోగాలు తగ్గిపోతాయి యజ్ఞం చేస్తే? డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ బతకకుండా కాదు చావకుండా తిరిగి వస్తున్నారా? కాదు కదా, అయినా సైన్స్ అని ఒప్పుకుంటున్నాం కదా. ఆ దృష్టి గురించి చెప్తున్నాను నేను. ఇన్ని ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నాను అంటే, రేపు ఇక్కడ పరివ్రాజక శిబిరేతరులు చేయవలసినటువంటి పని కూడా పరివ్రాజక శిబిరాలను ఉన్నవాళ్ళు చేయించాలి. నేను కాదు చేయించేది, అది మీ బాధ్యత. అది పరివ్రాజకులు ఇది నేర్పాలి వాళ్ళకి. అంతేనా, పరివ్రాజకుల్ని ఆల్మోస్ట్ మీకు శ్రీరామ శర్మ ఆచార్యకి ఎంత జ్ఞానం ఉన్నదో అంత జ్ఞానము రావాలి అని నా కోరిక. వస్తుంది. కష్టపడండి మీరు, కష్టపడాలి. హెడ్డింగ్స్ చెప్పాను కదా, మొదటిది ఏం నేర్చుకోవాలి మీరు? వైజ్ఞానిక దృష్టికోణం అనగా అందరికీ ఒకేలాగే కనిపించటం. అందరికీ ఒకేలాగే కనిపించేటటువంటి అనేక పనులు మనం ఇక్కడ చేయవచ్చు. యోగాసనాలు ఉన్నాయి. వైజ్ఞానిక దృష్టికోణం, మంత్రశక్తి ఉంది, వైజ్ఞానిక దృష్టికోణం. మంత్రశక్తి అంటే మనకి నచ్చదు, సౌండ్ టెక్నాలజీ అన్నాం అనుకోండి, భలే అద్భుతంగా ఉంటుంది. అంతేత మీ ఇష్టం, దాన్ని సౌండ్ టెక్నాలజీ అంటారు, మంత్ర విజ్ఞానం అంటారు, మీ ఇష్టం. దాని మీద వైజ్ఞానిక దృష్టి అలవర్చుకోండి. అది గురువు గారు ఇచ్చినటువంటి దృష్టి. ఇంతవరకు ప్రపంచంలో అంత స్పష్టమైనటువంటి వైజ్ఞానిక దృష్టితో ధర్మమును చూచుట, ధర్మము వైజ్ఞానికత కాదు. మళ్లీ మళ్లీ అర్థం చేసుకోండి. ఆ తప్పు బాగా నరాల్లో జీర్ణించుకుపోయింది. నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా సైంటిఫిక్ రిలిజియన్ అనేస్తాను. రిలిజియన్ సైంటిఫిక్ కాదు, అవ్వదు, అసంభవం అది. కానీ ఏం చేయగలరు మీరు? రిలిజియన్ ని వైజ్ఞానిక దృష్టితో చూడగలరు. ఇక్కడ ఉంది తెల్ల రంగు, మీరు ఎర్ర రంగు కళ్ళద్దాలు పెట్టుకోవచ్చు. ఏం కనిపిస్తున్నప్పుడు మీకు? ఎర్రగా కనిపిస్తుంది. నీల రంగు అద్దాలు పెట్టుకుంటారు, నీలంగా కనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచాన్ని మీరు 5 ఇంద్రియాలతో చూచుట అనేది చేయవచ్చు. కానీ మీరు 5 ఇంద్రియాలతో చూస్తూ సైంటిస్ట్ అందరూ చేసేటటువంటి తప్పు ఏంటి అంటే, ఇంతే అనుకుంటున్నారు వాళ్ళు. ఇంతే లేదు, 5 ఇంద్రియాల కంటే అతీతంగా ఏదో ఉంది అని అర్థమవుతోంది కదా సైంటిస్ట్ కి. అర్థమవుతోంది అది. ఈ 5 ఇంద్రియాలే కాదు, ఈ 5 ఇంద్రియాలు కాకుండా ఇంకా ఇంద్రియాతీతమైనటువంటి అనుభూతులు కొన్ని ఉన్నాయి. ఆ ఇంద్రియాతీతమైనటువంటి అనుభూతుల్ని కూడా మీరు ఇక్కడ ఆ భావ జగత్తులో చూపించాలి. రాత్రల్లా తలలా తడిచిపోయేట గురువు గారిది. ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూసి ఆ కష్టాలు తనదిగా భావించి ఏడ్చేసేవాడు ఆయన. ఆ తపన ఉంటే తప్ప ఇతరులకి మీరు సేవ చేయలేరు. అంతవరకు మీరందరూ కపటి వేషధారులే, దొంగలే. ఎదుటవాడి బాధ మీ బాధ అని నోట్తో చెప్పడం కాదు, మీ శరీరం మీద ఆ బాధ కనిపించాలి. ప్లేగ్ వస్తే సిద్ధిసాయి శరీరంలో కనిపించేది, శ్యామ్ సుందర్ గుర్రాన్ని కొడితే సిద్ధిసాయి శరీరంలో వాతలు తేలేవి. దారంబడ వెళ్తున్నటువంటి కుక్క మీద కట్టె వేస్తే ఈయన కాలు విరిగేది. కబుర్లు చెప్పొద్దు, భావమయ తాదాత్మ్యము ఉంటే ఇది జరుగుతుంది, ఇది దర్శనమే ధర్మము కాదు. చాలా మంది క్రైస్ట్ భక్తులకి క్రిస్టమస్ నాడు ఇక్కడ నుంచి నెత్తురు అధికారుతుంది, దానికి ఏదో టెక్నికల్ పేరు ఉంది, నాకు పేరు గుర్తులేదు. భావ తాదాత్మ్యత, భావ తాదాత్మ్యక పరాకాష్ఠ రామకృష్ణ పరమహంస. హనుమంతుడు సాధన చేస్తే పోకొచ్చేది, ఇంట్లో ఉండలేకపోయాడు, చెట్టు మీద కూర్చునేవాడు. అంచేత నేను కూడా చెట్టు మీద కూర్చుంటాను అంటే కుదరదు, నటనైంది అది. భావంతో వెళ్ళలే మీరు. రామకృష్ణ పరమహంస కూర్చున్నాడు కనుక అది వైజ్ఞానిక దృష్టి. భావమే దృష్టి, వైజ్ఞానిక దృష్టికి తేడా అర్థమైంది కదా. ఇంద్రియాలతో మీరు చూశారు ఈయన హనుమంతుడు సాధన చేస్తూ ఉంటే చెట్టెక్కి కూర్చున్నాడు, అంటే నేను చెట్టెక్కి కూర్చుంటా. రామకృష్ణ పరమహంస హనుమంతుడు సాధన చేస్తూ చెట్టెక్కి కూర్చోవాలని కూర్చోలే, కోటి యొక్క భావముతో తాదాత్మ్యము చెంది అలా బిహేవ్ చేశాడు. తేడా అది. దర్శనం అంటే వైజ్ఞానికత అంటే అర్థమైందా? భావావేశం ఉన్నప్పుడు వ్యక్తి నవ్వుతాడు, ఏరుస్తాడు, గెంతుతాడు, తుళుతాడు అని యాక్టర్స్ చేసి చూపిస్తారు, వాడిలో భావం లేదు. అది వైజ్ఞానికమైనటువంటి అప్లికేషనే. పంచేంద్రియాలు ఎలా ప్రవర్తిస్తాయో చూపిస్తున్నాడు అక్కడ, అంతే కదా. అది చూసి ఐస్ అయిపోతున్నాం. అంచేత సినిమాలన్నీ కూడా వైజ్ఞానిక దృష్టికోణంతోనే చూస్తున్నాం మనం. ఇంచేత భావాత్మక దృష్టికోణంతో మీరు చూస్తే మనం ఏడ్చేస్తాం. అక్కడ ఉన్నారు చాలా మంది కళ్ళమని నీళ్లు తెచ్చుకునేవాళ్ళు ఉన్నారు, తప్పు కాదు అది. అంటే అప్పుడు ఏంటి, నువ్వు వైజ్ఞానిక దృష్టితో చూడటమే. అది ఏ దృష్టితో చూస్తున్నావు? భావాత్మక దృష్టితో చూస్తున్నావు. కానీ వైజ్ఞానిక దృష్టి, భావాత్మక దృష్టి వ్యక్తిగతమైనటువంటి పౌరుషేయములైనటువంటి దృష్టి. వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఇది కాకుండా ప్రకృతిలో ఉండేటటువంటి కొన్ని సంకేతాలు ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ సింబల్స్ అవి అపౌరుషేయాలు, వాటిని వేదాలు అన్నాం, వాటిని మీరు మార్చలేరు. ఆ మార్చలేనటువంటి అపౌరుషేయమైనటువంటి ప్రవృత్తిని ధర్మము అంటాం, రిలిజియన్. అంచేత ఇప్పుడు కొట్టుకుంటూ ఉన్నటువంటి రిలిజియన్ పేరుతో జరిగేది ఏ విధమైనటువంటి దృష్టి? వైజ్ఞానిక దృష్టి. అంచేత సైంటిఫిక్ రిలిజియన్ అనేటటువంటి మాట వాడాల్సి వస్తుంది. సైంటిఫిక్ రిలిజియన్ ఈజ్ నో రిలిజియన్. అసలు రిలిజియన్ కానే కాదు అది. అర్థమైందా మీకు? ఇది మీరు అర్థం చేసుకుని ఇతరులకి భావం అర్థం అయ్యేటట్టు చెప్పేటటువంటి బాధ్యత సప్తఋషి ఆశ్రమంలో వచ్చే వాళ్ళకి ఉన్నది. దయచేసి అది నేర్పండి. అది నేర్పేటటువంటి బాధ్యత నాది కాదు, పరివరాజకులది. పరివరాజకులకి ఈ తేడా నేను చెప్తాను. నేను ఇంకా మీరు 10 మందికి చెప్పాలి, టైం లేదు. ఎవరికి చెప్తాను? ముందు వినేవాళ్ళకి చెప్పండి, వినని వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు వీలు ఉండి వినేవాళ్ళకి చెప్పండి. ధర్మం గురించి వద్దాం. ఇంకా ధర్మం అంటే ఏం చెప్పాను నేను? అపౌరుషేయమైనటువంటి ప్రకృతి ఏర్పరిచినటువంటి సంకేతము. ప్రకృతి ఏర్పరిచినటువంటి ఈ సంకేతంలో మనిషిని చూస్తే వైజ్ఞానికంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నటువంటి మొత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు చెప్పేస్తాడు, ఈ సెన్స్ ఆర్గన్ ఇలా పనిచేస్తుంది, ఈ నెరవ్ కరెంట్ ఇలా వెళ్తుంది, అక్కడ నుంచి ఇలాగ నెరవ్ రెస్పాన్స్ వస్తుంది, వస్తే ఇలా చూస్తాడు, రాకపోతే ఇలా చూస్తాడు, అంతే కదా. ఇదేంటి? మానవుడు, మానవ శరీరము అనేటటువంటి సంకేతం యొక్క వైజ్ఞానిక దృష్టి. భావమే దృష్టి ఏంటి? కుటుంబ వ్యవస్థ దానివల్ల వచ్చింది. కుటుంబ వ్యవస్థ భావమే వ్యవస్థ. తల్లి, తండ్రి, చెల్లెలు, అన్న, వదిన, ఇదంతా భావ పరంపరే. యాక్చువల్ గా అక్కడ రిలేషన్షిప్ కి ఏం వాల్యూ లేదు. వైజ్ఞానికముగా తల్లి తండ్రి ఏంటి వైజ్ఞానికంగా తేడా? ఎందుకు నువ్వు వాళ్ళని గౌరవించాలి అనే ప్రశ్న ఎవడు అడగడు. ఎందుకు అడగడు? సహజంగా వాడికి ఆ స్థాయిలో ఉంటాడు. ఇది ఇంద్రియాతీతమైనటువంటి అవైజ్ఞానికమైనటువంటి భావమయ స్ఫురణ. అంతే కదా తల్లి తండ్రి భార్య, పిల్లలు. ఇంకక్కడ వైజ్ఞానికంగా ఏముండదు. ఇద్దరింటి వాడు చాలా బాగా చదువుతాడు, చాలా అందంగా ఉంటాడు, పిల్లవాడు అంతా చేస్తాడు, వీడి పిల్లవాడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు, అల్ల చిల్లగా తిరుగుతూ ఉంటాడు, చూడటానికి బాగుండదు. కానీ వాడికి తిండి పెట్టాలనిపించదు, బాగా చదువు వస్తున్న వాడికి. వాడికి ఎవడికి, వీడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, వీడు ఎక్కడ తినేదో అని వీడి అమ్మ బాధపడుతూ ఉంటుంది. అది శాస్త్రీయమైన దృష్టేనా? సైంటిఫిక్ గా మీరేం చేయాలి? చదువుకునే వాడికి, అందంగా ఉన్నవాడికి వాడిని దగ్గర తీయాలి, అందంగా లేని వాడిని ఏం చేయాలి? మరి చేయటం లేదుగా. భావమే జగత్. ఇక్కడ సైన్స్ పనిచేయదు, అందుకు నేను ఈ ఉదాహరణ ఇచ్చేది. ఇక్కడ ఏం పనిచేస్తోంది? భావాలు. ఈ భావాలు ఎలా ఏర్పడతాయి? ఈ భావ పరంపర ఎంతవరకు తీసుకెళ్లవచ్చు అంటే సమస్త ప్రపంచము కూడా నా యొక్క శరీరమే అనే స్థితి వరకు తీసుకువెళ్ళవచ్చు. సిద్ధిసాయి, సత్యసాయి, శ్రీరామకృష్ణ పరమహంస వాళ్ళు ఆ స్థితికి లాక్కెళ్లేరు. వాళ్ళ భావాలు ఎంతవరకు వెళ్ళగలిగాయి? ఈ ప్రపంచం అంతా నేనే, పృథ్వీ కాదు, ఈ ప్రపంచం అంతా నేనే అనే స్థితికి ఎదగలిగారు వాళ్ళు. భావమే జగత్ యొక్క పరాకాష్ఠ. కానీ అది ఏంటది? దర్శనమే. అలా దర్శించాడు ఆయన. నువ్వు అలా దర్శించటం లేదు, అంతే. కానీ దర్శనంలో మళ్ళీ తేడాలుంటాయి. ఆ తేడాల వల్ల ఈ కొట్లాట్లున్నాయి. కానీ ఇవి దర్శనాలే, ధర్మాలు కావు. అల్లా రూపంలో అలా అలాంటి స్థితిలో ఉంటేనే నీకు దైవత్వం కనిపిస్తుంది. అక్కడ నాకు రాముడు రూపంలోనే కనిపిస్తుంది, ఇంకోటికి క్రైస్తు రూపంలోనే కనిపిస్తుంది. అంటే ఏమైంది ఇక్కడ భావ పరంపర? ఒక రూపానికి లిమిట్ అయింది. కానీ ఇది ఐదింద్రియాలతో సంబంధించింది కాదు, సైన్స్ కి సంబంధించింది కాదు. ఇది దేనికి సంబంధించింది? దర్శనానికి సంబంధించింది. ఇది కాకుండా ధర్మానికి వద్దాం. ధార్మిక దృష్టి ఎలా ఉంటుంది? ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఇది. ఇందాక నేను చెప్పింది తీపి తిన్నవాడికి, లేకపోతే తీపి లాంటి పదార్థం ఏదైనా రుచి చూస్తే నేను చూసినటువంటి తీపి ఇలా ఉంటుంది. నువ్వు ఆ తీపిని రుచి చూడలేదు, కానీ ఆ తీపి రుచి ఇలా ఉంటుందని చెప్పొచ్చు కదా. ఇలా అలా అంటున్నాను కానీ మీకు అర్థమైంది కదా భావం ఏంటో. మరి ధార్మిక దృష్టి ఎవరికి చెప్పగలం మనం? ధార్మికుడికి మాత్రమే చెప్పగలం. మిగతా వాళ్ళకి దాని గురించి మనం ఏం చెప్పలేము. అందుచేత బుద్ధుడు అది అడగొద్దు అనేవాడు, ఆ విషయం మనల్ని అడగొద్దు అనేవాడు అది. కానీ మరి ఎలా తెలుసుకోవాలి మనం? ధార్మిక దృష్టి ఎలా ఉంటుంది అంటే గాఢ నిద్రలో. ప్రపంచం ఉందా లేదా? ప్రపంచం ఉంది. ప్రపంచం యొక్క అనుభూతి మీకు ఉందా? లేదు. గాఢ నిద్ర పోయావని నీకు తెలుసు కదా, మెలకు వచ్చాకనుకోండి. కానీ నువ్వు నిద్రపోయినప్పుడు ప్రపంచం ఉంది కదా, ప్రపంచం ఏమీ మారలేదు కదా. కొన్ని నువ్వు మారావా? నువ్వు మారలేదు. నువ్వు ఉద్యోగాలు అలాగే ఉన్నాయి, నీ బంధాలు అలాగే ఉన్నాయి, నీ అప్పులు అలాగే ఉన్నాయి, నీ బాధరబందీలు అలాగే ఉన్నాయి. కానీ ఇది అనుభూతి ఉందా? అప్పుడు గాఢ నిద్రలో ఒక క్యాన్సర్ పేషెంట్ 5 రోజుల్లో చచ్చిపోతా ఉన్నాడు, భయంతో బెంగ పెట్టుకున్నాడు, నిద్రపోయాడు. నిద్రలో ఆ భయం ఉందా వాడికి? నిద్ర లేచిన తర్వాత వస్తుంది. ఎన్నేతి నేతి వచనే నిగమావచ్చు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. బాహ్య జగత్తులో నీ మనస్సుకి తట్టిన భావాలు కానీ ఏది కానీ ఉన్నంత వరకు అది ధర్మము కాదు. అంచేత ధర్మము పేరుతో మనం ఎన్న మూర్ఖ పనులు చేస్తున్నామో అర్థమైందా? మీరు గాయత్రిని చేసుకున్నా, జగజ్జన మహాయోగేశ్వరి దేవిని చేసినా, అఖండ గురు సత్తా అని చెప్పినా, మీరు ఏ క్షేత్రంలో ఉన్నారు? భావమయ క్షేత్రంలో ఉన్నారు. మనకి ఆవిడ మహా జగజ్జనని మహాయోగేశ్వరి శ్రీకృష్ణుడు ఆ శక్తిని ఉపయోగించుకుని చేశాడు అంటాం. బయటవాడు అడిగితే ఏముంది, గాయత్రి మాతకి ఇంకో 6 తలకాయలు పెట్టారా అంటాడు. అది వాడి దర్శనం, ఇది నా దర్శనం. ఇంతకీ ఏది కరెక్టే? ఇద్దరు కరెక్టే. మీరు అది అర్థం చేసుకో, ఇద్దరు రైటే. దర్శనములో ఇద్దరు కరెక్టే. వాడి దృష్టి బట్టి అది రైట్, వాడి దృష్టి బట్టి ఇది రైట్. అంచేత దర్శనములలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. అర్థం చేసుకోండి, దర్శనాలు ప్రతి వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ కృష్ణుడిని, ఇటువైపు నుంచి చూస్తా, మీరు అక్కడి నుంచి చూస్తున్నారు, తేడా లేదు దర్శనంలో. ఒకే కృష్ణుని చూడటంలే భౌతికంగా కూడా. ఇంకా భావమయ జగత్తులో ధర్మము గురించి చెప్తూ ఇదంతా చెప్పుకొస్తున్నాను నేను. ఎక్కడ అవుతే నువ్వు తప్ప ఇంక ఏమీ ఉండదో ఆ స్థితి ధర్మము. అంతకంటే మనం ఎక్కువ స్పష్టంగా చెప్పలేము. నువ్వుంటావు, నిద్రపోతున్నావు, నువ్వున్నావు, కానీ ప్రపంచం లేదు, నీ రోగం లేదు, ఏమీ లేదు, నీకేమీ తెలియలేదు. ఏముంది? అజ్ఞానము ఉన్నది. జ్ఞానం లేదుగా, దేని గురించి జ్ఞానం లేదు మీకు? గాఢ నిద్రలో దేని గురించి జ్ఞానం ఉంది? అంతే, అక్కడ ఏముంది? అజ్ఞానం ఉంది. కానీ ఏ జ్ఞానం ఉంది అక్కడ? ఒకటి గ్యారంటీగా జ్ఞానం ఉంది, నిద్రపోయాను, నేను నిద్రపోయాను. మెలకు ఎవడికొచ్చింది? నాకు నిద్ర బాగా పట్టలేదు అన్న జ్ఞానం ఎందుకుంది? ఆ గాఢ నిద్రలో కూడా ఆ నిద్రా స్థితిని, ఆ అజ్ఞానాన్ని గమనించేటటువంటి చేతనత్వం మీలో ఉంది కదా. లేకపోతే మీరు చెప్పలేరు ఇవాళ బాగా నాకు నిద్ర పట్టలేదు, ఇవాళ నాకు కళ్ళు వచ్చింది, ఇవాళ అది వచ్చింది అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఆ అనుభూతి వచ్చినప్పుడు మీకు తెలియకపోయినా ఈ అనుభూతి భౌతిక జగత్తులో ఉన్నటువంటి అనుభూతి, భౌతిక జగత్తులో ఉన్నటువంటి అనుభూతి ఎప్పుడు మిశ్రమమే. దేని దేని మిశ్రమం? వైజ్ఞానిక అనుభూతి ప్లస్ భావమయ అనుభూతి, ఇవి రెండు ఎప్పుడు కలిసి ఉంటాయి. నువ్వు తీసేయలేవు అది. ఏ విధంగా దీన్ని తీసేయలేమో, ఆ అజ్ఞాన స్థితి కూడా ఉండే ఉంటుందిగా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మెలకుగా ఉన్నాను నేను ఇప్పుడు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కొంత విశ్లేషణ చేస్తూ చూస్తున్నా, అది ఏ దృష్టి? అది వైజ్ఞానిక దృష్టి. ఇది కాకుండా భావాలు ఉన్నాయి. వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు నాకు నేనంటే చాలా మంచి ఒపీనియన్ ఉంది వీళ్ళకి. ఇది నా భావమే, మీకు నిజంగా ఏ ఒపీనియన్ ఉందో నాకు తెలియదుగా. నా ఉద్దేశం అది. అంచేత ఈ భావాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? అనేక రకాలుగా ఉంటాయి, వ్యక్తి వ్యక్తికి మారుతాయి. అంచేత వ్యక్తిలో ఏం కాంబినేషన్ వచ్చింది? సైన్స్ ఉంది, ఫిలాసఫీ ఉంది, ఇంకా ఏముంది? గాఢ నిద్రలో ఉన్నటువంటి అజ్ఞానం ఉంది. గాఢ నిద్రలో అందరికీ అజ్ఞానమేగా. అంచేత ఏమేముంది? సైన్స్ ఉంది, ఫిలాసఫీ ఉంది, అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం యొక్క జ్ఞానాన్ని చెప్పేవాడు గురువు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. గురు సాక్షాత్ అజ్ఞానము, ఆ చీకటి. నీకు చీకటిగా ఉంది ఇప్పుడు, కానీ ధర్మము తెలిస్తే చీకటి పోతుంది. అంచేత గురు పరంపర మాత్రమే ధార్మిక దృష్టిని ఇవ్వగలదు. గురు పరంపర లేకపోతే ధార్మిక దృష్టి రాదు. ఎవడంతట వాడు ధార్మిక దృష్టి అలవర్చుకోలేడు అనేది కూడా చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇవి మూడు చాలా జాగ్రత్తగా డిస్కస్ చేసుకోండి. ఇది పరివ్రాజక శిబిరములోని భాగము కాదు, కానీ పరివ్రాజకులు ఇది చెప్పాలి. ఎవరికి చెప్పాలి? సప్తఋషి ఆశ్రమంలోకి వచ్చే వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలి. మీరు బయట వాళ్ళకి చెప్పాలి. ఈ మూడింటిని కలిపితే వచ్చేటటువంటి దాన్నే రాజవిద్య, రాజగుహ్యం అంటాం. దట్ ఈస్ ది సీక్రెట్ డాక్ట్రిన్. అంటే బ్లావిట్స్ కి ఆ సీక్రెట్ డాక్ట్రిన్ కి ఈ పేరు పెట్టింది, సైన్స్, ఫిలాసఫీ, రిలిజియన్. కానీ సైన్స్, ఫిలాసఫీ అండ్ రిలిజియన్ మూడింటి సమ్మిశ్రణము అవడు, నువ్వే నువ్వే. కానీ ఇందులో ఇంద్రియాలతో వచ్చినటువంటి వైజ్ఞానిక దృష్టికోణం కొంచెం ఉంది మనకి. కానీ ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో మనకి తెలియదు. అంచేత పరివ్రాజకుల్ని నేను ఏం నేర్చుకోమని చెప్తున్నాను? శరీర విజ్ఞానం నేర్చుకుని తీరాల్సిందే. దీని తర్వాత ఏం తెలియాలి? భావమయ జగత్, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఎలా పనిచేస్తుందో, అంతఃకరణం ఎలా పనిచేస్తుందో, అంతఃకరణ విజ్ఞానము, ద సైన్స్ ఆఫ్ అంతఃకరణ నేర్చుకుని తీరాల్సిందే. ఇదంతా కాకుండా సైన్స్, అంతఃకరణ అంటే ఫిలాసఫీ, ఇదంతా కాకుండా గురు పరంపరలో వచ్చేటటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి జ్ఞాన దృష్టిని ఇవ్వగలిగేటటువంటి ధర్మాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఆ ధర్మము, ఆ దృష్టి వచ్చినప్పుడే తెలుస్తుంది తప్ప ఇప్పుడున్నటువంటి ధర్మాలన్నీ కూడా భ్రష్టు పెట్టినటువంటి ధర్మాలే. అవి ధర్మాలు కావు, అవి భావ పరంపరలే, అవి మతాలు మాత్రమే, ఇంక్లూడింగ్ హిందూ మతము. హిందూ ధర్మము కాదు, కానీ ధర్మాలందరివి ఒకటే. గాఢ నిద్రాస్థితి అందరిది ఒకటే కదా, ఆ అజ్ఞాన స్థితి. దాన్ని అర్థం చేసుకోండి, కళ్ళు మూసుకోండి. మనస్సు యొక్క శక్తిని ఉపయోగించుకునేటటువంటి ఈ ప్రయత్నము ప్రతి క్లాస్ తర్వాత మనం చేస్తాం. ప్రతిసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఒక ప్రదక్షిణ విధానం డెవలప్ చేయబడి ఉన్నది. ఆ ప్రదక్షిణ విధానము చేస్తూ ధుని దగ్గరికి వెళ్ళాక ఈ స్వస్తి ప్రజాభ్య అనే మంత్రాన్ని ఆహుతిగా వేయండి. ఇక్కడ ఆహుతి పెట్టి ఉంటుంది, ఉంటే ఆహుతి తీసుకోండి, లేకపోతే ఇంచేట ఆహుతి కొంత క్వాంటిటీ రోజు వేయాలి అని ఒక రూల్ ఉంది శాస్త్రీయ పద్ధతిలో. అంటే అది ఏం దృష్టితో చేస్తున్నాం అంటే వైజ్ఞానిక దృష్టితో ఏముంది రండి మాస్టర్ గారు, నాలుగు పారాసెటమాల్ వేసేసుకోం మనం. అంచేత ఆ కోట ఎంత ఉందో అంత ఉంటుంది అక్కడ, అది అందరూ ఉన్నంత వరకు వాడండి. లేకపోతే హవన సామగ్రి లేదు కనుక భావాలు మర్చిపోక్కర్లేదు, ధర్మాన్ని మర్చిపోక్కర్లేదు. ప్రదక్షిణలు చేస్తూ ధుని దగ్గరికి వెళ్ళాక ఇప్పుడు మనం చేసేటటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా చదివి ఆ భావ తరంగాలను అగ్ని ద్వారా బయటకు పంపించండి. ఏంటది, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. ఓం శాంతి శాంతి శాంతి. అర్థం చేసుకోండి, ఇంకోటి పరివ్రాజకులు చేసే పనులు వేరు, సప్త ఋషి ఆశ్రమానికి వచ్చేటటువంటి వ్యక్తులు చేయవలసినటువంటి పనులు వేరు. ఇవాళ ఇప్పుడు నేను చెప్పింది సప్త ఋషి ఆశ్రమానికి వచ్చిన వ్యక్తులు చేయవలసినటువంటి పనులు. మరి అది పరివ్రాజకులు చేయాలక్కర్లేదా? ఇంచేత వాళ్ళు ఆశ్రమానికి వచ్చారు కనుక. అంచేత ఇది చేస్తూ పరివ్రాజకులు ఎక్స్ట్రా చేయాలి, అది గుర్తుంచుకోండి. అంచేత మీరు బయట ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా దీన్ని డిస్కస్ చేసుకోండి. ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ పెట్టాలి? ప్రతిరోజు ప్రదక్షిణ ఒకటి పెట్టాం మనం, అది కాకుండా యజ్ఞ విధానం ఉంది, దాన్ని వైజ్ఞానికంగా మార్చాలి మీరు. దాన్ని ఏమంటాం మనం, రిజల్ట్ ఓరియంటెడ్. నవగ్రహ శాంతి ఉంది, దాన్ని వైజ్ఞానికంగా మార్చాలి మీరు. ఎలా ఏమిటి అన్నది డిస్కస్ చేసుకోండి.